మొదటి వాడు కడపటి వాడు యూదా గోత్ర కొదమ సింహం తీసేసే.
ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న వారికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? తప్పక తెలుసుకోవాలి. అది మీకు కాకపోయినా ఇంకా ప్రభును అంగీకరించిన వారికి హెచ్చరికగా చెప్పడానికైనా, నేటి వర్తమానంలో సాధారణంగా ప్రతి క్రైస్తవ సమాధి మీద పెద్దక్షరాలు కనిపించే ఒక వాక్యాన్ని మీకు వినిపించబడబోతుంది. ఆ వాక్యం ఏమిటో ఇప్పటికే మీ మనసులో మెదులుతూ ఉండొచ్చు. అంతేకాదు, ఇప్పటికే చనిపోయిన మీ ప్రియమైన వారి సమాధుల మీద ఆ వాక్యం రాయబట్టం కూడా మీకు గుర్తుకొస్తుండొచ్చు. సమాధి మీద ఈ వాక్యం రాయబట్టం కాదు, జీవగ్రంథంలో పేరు రాయబడి ఉన్నప్పుడే ఇక్కడ ఈ వాక్యం రాయబట్టంలో అర్థం ఉంటుంది. మరి ఏదేమైనా వివరాలు ప్రకటన 14:8-13 వచనాల భాగంలో తెలుసుకోవచ్చు.
క్రీస్తునందు సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 14:8-13 వచనం వరకు సావధానంగా వినండి. వేరొక దూత, అనగా రెండో దూత, అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది కూలిపోయింది అని చెప్పాడు. మరియు వేరొక దూత, అనగా మూడో దూత, వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో చెప్పాడు, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటియందేమీ చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మద్యమును వాడు త్రాగుతాడు. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, అగ్నిగంధకముల చేత వాడు బాధించబడతాడు. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుంది. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేసేవారు దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకునిన ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. దేవుని ఆజ్ఞలను, యేసును గుర్చిన విశ్వాసమును గైకొంటున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందే మృతులు ధన్యులని రాయి అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా విన్నాను. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట పోతాయి అని ఆత్మ చెబుతున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? బబులోను కూలిపోయింది కూలిపోయింది అని ప్రకటించబడింది. దేవుని కార్యక్రమం సంగ్రహంగా ఈ వాక్యభాగంలో సూచించబడింది. బబులోను మొదటి నుండి సైతాను కార్యక్రమాలకు కేంద్రం, కూడలిస్థానం. బబులోను నుండే విగ్రహారాధన మొదలైంది. సెమిరాసిస్ అనే రాణి రాజమాత, నిమ్రోదు తల్లి, ఈమె ప్రభావం బబులోనుపై ఎంతో ఉంది. విగ్రహ సంబంధమైన పురాణాలు ఈమె ఎన్నో కల్పించింది. యూఫ్రటీస్ నదిలో ఒక గుడ్డు ఉందిట, ఆ గుడ్డులో నుండి ఈమె వచ్చిందిట. ఆ గుడ్డును పగలగొట్టి లోపల నుంచి బయటికి వచ్చిందని కథ. సెమిరామిస్ కల్పనే దేవతారాధన. ఈ విధంగా అబద్ధాల మతాలకు బబులోను ఉత్పత్తి స్థానమైపోయింది. బబులోను కూలిపోయింది కూలిపోయింది. జరగబోయేది జరిగినట్లే ఈ రెండో దూత ప్రకటిస్తున్నాడు. పడిపోయింది అనేది ప్రవచనాన్ని సూచించే కాలాన్ని తెలుపుతుంది. పడిపోతుంది అనడానికి పడిపోయిందనే పలుకుతుంది ప్రవచనం. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది, అనగా చరిత్ర గతిని ప్రవచనం నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది. మహాశ్రమల కాలంలో బబులోను పునర్నిర్మాణమై లేస్తుంది. యెషయాగ్రంథంలో బబులోను ప్రవచనాలు ఎన్నెన్నో ఉన్నాయి. బబులోనీయమైన విగ్రహారాధన అదొక మత్తుమందు లాంటిది. లోకమంతటికీ బబులోను మత్తెక్కిస్తుంది. ఈ లోకంలో కొన్ని చోట్ల సైతాను ఆరాధన జరుగుతోంది. దయ్యాల కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. దయ్యాలను ప్రయోగించటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, దయ్యాల చేత ఆట ఆడించే కార్యక్రమాలు లోకంలో కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. కపట మత ప్రదర్శనలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఈ బబులోనును గురించి పాత నిబంధన ప్రవక్తలు ఎలా వర్ణించారు? యిర్మీయా 51:7 అంటోంది, బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించే బంగారు పాత్ర అయి ఉన్నది. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. లోకములో జాతులు విభిన్న సంస్కృతి సభ్యతలను పరిశీలించేవారికి ఇట్టే ఈ సంగతి తెలిసిపోతుంది. మతమనే మత్తు మనుషుల తలలకెక్కింది. యెషయాగ్రంథం 13:11 దేవుడంటున్నాడు, మనుష్యుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. అహంకారుల అతిశయాన్ని మాన్పిస్తాను, బలాత్కారుల గర్వాన్ని అణిచివేస్తాను. దీన్ని బట్టి దేవుని ఉగ్రత వివిధ జాతులపై కృమ్మరించబడుతుంది. యిర్మీయా గ్రంథం 25:15-26 ఇది క్రోధపు మద్యపాత్ర, వారది తాగి సొక్కి సోలుతారు. మహారాజులు అధిపతులు దానిని తాగుతారు. భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది తాగుతారు. యెషయా గ్రంథం 13:19 తీర్పు పలుకుతోంది, అప్పుడు రాజ్యములకు భూషణము, కల్దీయులకు అతిశయాస్పదము, మహాత్యము అయిన బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అవుతుంది. ప్రకటన గ్రంథం 17:1 మత విషయిక బబులోనుకు శిక్ష. 18:18 వాణిజ్య బబులోనుపై తీర్పు. మృగపు గుర్తు గలవారెవరో వారందరి మీదికి తీర్పు రాబోతోంది. ఈ భూమి మీదికి మహాతీర్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. మహాశ్రమల కాలంలో మృగచిహ్నము గలవారుంటారు. సైతాను విచ్చలవిడిగా వ్యవహరిస్తాడు. గాని దేవుని తీర్పు సర్వభూమికి విధించబడుతుంది. మృగపు గుర్తు గలవారు దేవుని కోపము అనే మద్యాన్ని తాగుతారు. రాత్రింబగళ్ళు వారికి బాధ. విశ్వాసులై దేవుని ఆజ్ఞను గైకొనే వారికి ఇది దేవుని సందేశం. పరిశుద్ధులారా, ఓర్పు సహనము గలవారై ధైర్యంగా ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞ, ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రం. మహాశ్రమల కాలంలో కూడా వీరు బలులు అర్పిస్తారు. 1000 పరిపాలనలో కూడా వీరు పాత నిబంధన బలులు అర్పిస్తూనే ఉంటారు. మృగం అధికారంలో ఉన్న ఈ కాలంలో తటస్థ విధానమనేది కుదరదు. అటూ ఇటూ అంటే అది కుదరదు, జరగదు. అటో ఇటో తేల్చుకోవలసిందే. 13:13 మనం చూచిందేమిటి? మృగపు ముద్ర లేని వారికి తిండి దొరకదు, అన్నం దొరకదు, పస్తులుండాల్సిందే. అయితే మృగపు గుర్తున్న వారిపై దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మద్యమును మృగముద్ర గలవాడు తాగక తప్పదు. అయితే ఇది సంఘానికి వర్తించదు. అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. అది కల్తీ లేని ఘాటైన మద్యం. దేవుని ఉగ్రతను మద్యానికి పోల్చి చెప్పటం పాత నిబంధనలో పలుచోట్ల జరిగింది. కీర్తనలు 75:8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుతున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివెయ్యాలి. దేవుని ఉగ్రతా మద్యపాత్ర అంచుల మట్టుకు నిండి ఉంది అని ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. పాత్ర నిండే వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. పాత్ర నిండటంతోటే దాన్ని తెచ్చి భక్తిహీనుల పెదవులకు అంటిస్తాడు. అదే దేవుని యొక్క తీర్పు విధానం. వారి పాపం పండాలి, అప్పుడది వారి నెత్తిమీదికే వస్తుంది. దేవుని శిక్షను ఎవ్వరూ తప్పించుకోజాలరు. అగ్నిగంధకముల చేత వారు బాధించబడతారు. అగ్నిగంధకాలంటే మనం ఊహించలేనంత గొప్ప యాతన. అగ్నిగంధకాలు ఉపమానమంటారా? అయితే అసలు వాస్తవం అంతకంటే మరీ తీవ్రం. సుధుమ గుమర్రాలను అగ్నిగంధకాలు దహించి వేశాయి. అది భయానకమైన దృశ్యం. నరకం అనేది క్రీస్తుకు, పరిశుద్ధ దూతలకు కనపడుతుంది. వారు దాన్ని చూడగలరు గాని 24 పెద్దలకు అది కనపడదు. మహాశ్రమల కాలంలో భూమి మీద ఏం జరుగుతోందో తెలియదు, గాని క్రీస్తుకు, ఆయన పరిశుద్ధ దూతలకు తెలుసు. ఈ సంగతి మా శ్రోతలు గ్రహించాలి. పరిశుద్ధులైన దేవుని ప్రజలు ఇక్కడ సహనము కలిగి జీవించాలి. మత్తయి శుభవార్త 24:13 అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఎందుకు, ఎలాగా సహిస్తాడు? ముద్రించబడిన వాడు గనక సహిస్తాడు. క్రీస్తు నీతి వస్త్రాలు ధరించుకున్నవాడు గనక అంతము వరకు సహించగలడు. గొర్రెపిల్ల రక్తప్రభావమే వారిని రక్షిస్తుంది. లూకాసు వార్త 21:19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు. తుఫాను చెలరేగినప్పుడు వారు సహనముతో కనిపెట్టాలి. మహాశ్రమల కాలంలో పరిశుద్ధులకు వారి సహనమే రక్ష. ప్రభువునందు మృతినొందిన మృతులు ధన్యులు అనే ఆదరణ వాక్కు ఎవరికి చెప్పబడింది? మహాశ్రమల కాలంలోని పరిశుద్ధులను ఉద్దేశించి చెప్పిన మాట ఇది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. వారి క్రియలు వారి వెంటనే వెడతాయి. మహాశ్రమల కాలములోని 144,000 మంది యూదులు, ముద్రించబడిన అసంఖ్యాకులైన యూదేతరులు, వీరందరూ దేవుని ప్రజలే, పరిశుద్ధులే. వారు ప్రభువు కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధం. ఎంతటి త్యాగానికైనా వారు వెనుదీయరు. వారు హతసాక్షులవుతారు. ప్రభువు కోసం మరణించడమే మహాభాగ్యం అనిపిస్తుంది. చావైతే లాభమనిపించి వారు ప్రభువు కోసం తమ ప్రాణాలర్పించారు. అలాంటి త్యాగధనులకు ఈ వచనం ఎంతో ఆదరణ గొలుపుతుంది. వారికి ప్రయాసముల నుండి నిత్య విశ్రాంతి, మరణం వారికి గొప్ప ఓదార్పు, వారి సత్క్రియలు వారిని పరలోకం వరకు నిత్యత్వములోనికి వెంబడిస్తాయి. ప్రభువు వారిని ఘనంగా సన్మానిస్తాడు. ఫిలిప్పి పత్రిక 1:23-26 అపొస్తలుడైన పౌలు మరణాన్ని, బ్రతుకును తులనాత్మకంగా అంచనా వేస్తూ అన్నాడు, ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండడము మిమ్ములను బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండుటచేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి, ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటానని నాకు తెలుసు. తొందరపడి ఇప్పుడే పరలోకానికి ఉన్నపాటన పరిగెత్తుతాను అని పౌలు అనటం లేదు. గాని మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలకు చావైతే ఎంతైనా లాభము అనిపిస్తుంది. మరణం మహాశ్రమల కాలంలో చాలామందికి అమూల్యమైనది. మరణమే మహాభాగ్యం అనుకున్నారు. శ్రమబాధితుడు బ్రతుకుట క్రీస్తే అనగలవాడు చావైతే లాభము అనగలుగుతాడు. వారి సత్క్రియలు వారి వెంట నిత్యత్వంలోకి వెడతాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తు న్యాయపీఠమెదుట మనం హాజరైనప్పుడు మనమిక్కడ చేసిన క్రియల రికార్డంతా మనతోనే వస్తుంది. శ్రోతలు వింటున్నారా? బబులోను కూలిపడిపోయింది. యెషయాగ్రంథం 21:9 బబులోను కూలింది, కూలింది. దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలపై పడవేసి ఉన్నాడు. ముక్కలు ముక్కలుగా వాటిని విరగ్గొట్టాడు. యోబుగ్రంథం 21:20 సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. ఈ బబులోను చేసిందేమిటి? లోకములోని జాతులన్నిటికీ మోహోద్రేకమనే మద్యం తాగించి వారికి కైపెక్కించింది. దానికి ఫలితంగా తాను దేవుని ఉగ్రత పాత్రలోనిది అడుగంటా త్రాగవలసి వచ్చింది. దేవుని ప్రతీకార చర్యను ఎవరు తప్పించుకోగలరు? మూడో దూత వచ్చి చెప్పిందేమిటి? మృగమును గాని మృగ ప్రతిమను గాని ఎవరైనా పూజిస్తే నుదుటి మీద గాని చేతి మీద గాని మృగపు ముద్ర వేయించుకొని ఉంటే అలాంటి వ్యక్తి దేవుని ఉగ్రత పాత్రలోనిది త్రాగాల్సిందే. ఆ ఉగ్రత మద్యము చిక్కనిది, ఘాటైనది, కల్తీ లేనిది. అలాంటి వ్యక్తి ఎన్నో బాధలకు గురి అవుతాడు, అగ్నిగంధకాలలో పాలు పొందుతాడు. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వీరు శిక్షకు గురి అవుతారు. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తూనే ఉంటుంది. అయితే మృగముద్ర గలవారి మీదికి వచ్చే శిక్ష బహుఘోరమైనది. క్రీస్తు కొరకు జీవించే వారికి వచ్చే శ్రమలు వారికి ఆధ్యాత్మిక పరిశ్రమలు. వారి శ్రమలకు కారకులైన వారికి కలిగే శిక్ష భయంకరమైనది. సొదొమ గొమొర్రాలపైకి ఎందుకు శిక్ష వచ్చింది? ఆదికాండం 19:28 ఆ మైదాన ప్రదేశము యావత్తు ఆవము పొగలాగా లేచింది. యెషయాగ్రంథం 34:8-10 వరకు అది యెహోవా ప్రతిదండన చేసే దినం. దాని మన్ను గంధకముగా మార్చబడుతుంది, దాని భూమి దహించే గంధకమై ఉంటుంది, అది రేయింబవళ్ళు ఆరకుండా ఉంటుంది, దాని పొగ నిత్యము లేస్తుంది, అది తరతరములు పాడుబడి ఉంటుంది. ఎన్నడూ ఎవడూ దానిలో పడి దాటడు. దుష్టులు దుర్మార్గులు పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, అగ్నిగంధకముల చేత వారు బాధించబడతారు. వారికి మనశ్శాంతి అనేదే ఉండదు. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది. ధనికుడు నరకయాతన పడుతుంటే లాజరు పరలోకమందుండి అతని యాతనను చూచాడు. ఇద్దరి స్థితిగతులలో ఎంత వ్యత్యాసం! రాబోయే భయంకరమైన తీర్పు చర్యలను గురించి చెప్పిన తరువాత ప్రకటన గ్రంథం 14:13 అంటోంది, అంతటా పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా నేను విన్నాను, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. ఈ సంగతి రాయి, నిజమే, వారు ధన్యులు. ఎందుకనగా వారి ప్రయాసాలు ఇంతటితో ముగిశాయి. వారికిది నిత్య విశ్రాంతి. వారి క్రియలు వారి వెంబడి వెళ్తాయి. ప్రభువునందు మృతి గొప్ప ఆశీర్వాదమని కొత్త నిబంధనలో చాలా చోట్ల చెప్పబడింది. 1 Thessalonians 4:16 పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మరల లేస్తారు. 1 Corinthians 15:18 క్రీస్తు లేపబడకపోతే క్రీస్తునందుండి నిద్రించిన వారు నశించినట్లే కదా. క్రీస్తునందున్న వారి నిత్యత్వం స్థిరపడి ఉంది. క్రీస్తునందు బ్రతికినా చనిపోయినా మనం ధన్యులమే. క్రీస్తునందున్న మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవరూ ఎడబాపనేరరు. క్రీస్తునందుండి మృతులైన వారికి నిత్య విశ్రాంతి, శాశ్వత క్షేమం. ఈ లోకములో ప్రభువు మహిమార్థమై శ్రమలు అనుభవించిన వారికి నిత్యత్వమందు శాశ్వత శాంతి. వారి సత్క్రియలు వారి వెన్నంటే ఉంటాయి. వారి రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు. రక్షించబడిన తరువాత సత్క్రియలకు దేవుని దృష్టిలో ఎంతో విలువ ఉంది. ఆయన బహుమానాలకు విశ్వాసుల సత్క్రియలే ఆధారం. ఎఫెసీ సంఘమా, నీ క్రియలను సహనమును నేనెరుగుదును అన్నాడు ప్రభువు. తుయతైర సంఘమా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. నీ క్రియలు అంటే నీ సౌశీల్యము, నీ ప్రవర్తన అని అర్థం. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నీవుంటావు, నీ సౌశీల్యం ఉంటుంది, అది మీతోనే ఉంటుంది. నీ సౌశీల్యం పుటం పెట్టబడిన బంగారమై ప్రకాశిస్తుంది. క్రీస్తునందు నీ సౌశీల్యం నీతో పాటు పరలోకానికి వస్తుంది. ప్రభు నిన్ను ఎంతైనా ప్రశంసిస్తాడు. ఈ పాఠం ముగింపులో మీకిదే మాట జ్ఞాపకం చేయగోరుతాము. క్రీస్తునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని అక్కడ విశ్రాంతి నొందుతారు. వారి క్రియలు వారి వెంటనే వెడతాయని ఆత్మ చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారము జీవించే పరిశుద్ధుల ఓర్పునకు సహనానికి గొప్ప బహుమానముంటుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
ఇదే ప్రకటన గ్రంథ భవితవ్యం.